సహోదరులందరికీ ప్రత్యేకమైన వందనాలు. మొదటిగా మరి ఆ రక్షణ సాక్ష్యాన్ని మీతో పంచుకునిపోయే ముందు మరి ప్రభు నా జీవితంలో మాట్లాడిన ఒక మాట ఒకటి జ్ఞాపకం చేసుకుని నా రక్షణ సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. లూకా సువార్త 13వ అధ్యాయము లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు నేను ఒకసారి చదువుతాను, మీరు ఆలోచించండి. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టునొకటి నాటబడి ఉండును. అతడు దాని పండ్లు వెతికి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఆ అంజూరపు చెట్లు నా పండ్లు వెతికిచి వచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమటుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. వాళ్ళ కుమారు మరి ఇక్కడ వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రత్యేకమైన వందనాలు. మొదటిగా మరి నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నా పేరు నహమ్యా. మరి నా కుటుంబ వివరాలు మీతో పంచుకుని తర్వాత సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. మేము మన కృష్ణా జిల్లా మలపరాజిగూడెం అనే గ్రామంలో మా తల్లిదండ్రుల పేర్లు, మా నాన్నగారి పేరు వెంకన్న, మా అమ్మగారి పేరు మిరియమ్మ. మా తల్లిదండ్రులకి మేము ముగ్గురు సంతానం. మా అన్నయ్య పేరు డానియల్. తర్వాత నేను, నా తర్వాత నా తమ్ముడు నరేష్. మేము ముగ్గురం సంతానం, ముగ్గురు మగపిల్లలు మా తల్లిదండ్రులకు. ఇవి మా కుటుంబ వివరాలు. నా నాన్న చిన్నతనంలోనే రక్షించబడి మరి 10వ తరగతి చదువుతున్నప్పుడే రక్షించబడిన సందర్భం. మనలో మళ్ళీ ఎస్ఎఫ్జేలో మా అన్న గురించి అందరూ తెలిసిన వారే. ఆయన మధ్యప్రదేశ్లో మిషనరీగా సేవ చేస్తూ కొంతకాలము మనకు 5-6 సంవత్సరాలు అక్కడ పనిచేసి మరి కరోనా ప్రభావం వల్ల ప్రస్తుతానికి మా ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఆయన తెండికల్లో పనిచేస్తున్నారు జాయింట్ ఫెలోషిప్ మిషనరీ పరిచర్య తరఫున, పిల్లల పరిచర్య, స్కూల్ పరిచర్య. మరి నేనేమో విజయవాడ సిటీలో మరి కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. నా తమ్ముడు మరి ఉద్యోగం లేదు కానీ ఇంటి దగ్గరనే మరి ఖాళీగా ఉన్నారు. ఇది మా కుటుంబ వివరాలు. మరి చిన్నతనం నుండి మరి ప్రభు ప్రేమను ఎరిగిన వాడినే. ఎందుకంటే మరి నా యొక్క చిన్నతనం నుంచి ప్రభు మరి మా ఇంట్లో ఒక మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉన్న మా సహోదరుడు డానియల్ బ్రదర్ని అనుకున్నారు. ఆయన 10th క్లాస్ వయసులోనే ప్రభు 10th ఫెయిల్ అయిన తర్వాత ప్రభు మరి ఆయన ఎన్నుకుని చిన్నతనం నుంచే ప్రభుని ఎరిగిన వాడిగా ఉండడానికి మా గృహంలో ఎంతగానో ప్రభు ప్రణాళికను బట్టి సహాయం చేశారు. మరి ఆ సందర్భాన్ని బట్టి ప్రభు ఎందుకన్నా మరి ఆయన ద్వారా మమ్మల్ని కూడా మరి ప్రభుని ఎరిగిన వాడిగా ఉండటానికి మమ్మల్ని నడిపించే విధంగా మరి మా కుటుంబంలో మరి డానియల్ బ్రదర్ ఉన్నారు, మా అన్న. ప్రతి ఆదివారము సండే స్కూల్కి, ఆ తర్వాత ఏదైనా మీటింగ్స్ జరిగినప్పుడు మమ్మల్ని తీసుకెళ్తూ ఉంటారు. మాకు ఇష్టం లేకపోయినప్పటికీ, మా తమ్ముడికి నాకు ఇష్టం లేకపోయినప్పటికీ మమ్మల్ని తీసుకెళ్తూ ఉండేవారు. మరి దాన్ని బట్టి మనం మరి ఆయన ప్రేమని, ఆయన ఆశ్చర్య కార్యాలు ఎరిగిన వారమే, కానీ ఆయన అంగీకరించిన వారం కాదు, ఆయన ఎరిగిన వారు. అది మా అన్న ద్వారా అలా ప్రభువుని తెలుసుకోవడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు. అలాంటి పరిస్థితుల్లో మరి మా కుటుంబం చిన్నతనం నుంచి కూడా, మరి మా నాన్నగారు అయితే విగ్రహారాధకుడే, మా అమ్మ మరి చిన్నతనంలో మిషనరీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆవిడ, మరి ఆమె ప్రభుని ఎందుకంటే పాటలు చేత స్తుతిస్తూ మరి ఎక్కువగా పాటలు పాడే విషయంలో ఆసక్తి కలిగి ఉంటుంది. అలాంటి మరి నామకార్థ క్రైస్తవు పరిపూర్ణంగా మేము కుటుంబంలో ప్రభు వైపు తిరగపోయినప్పటికీ నామకార్థంగా ఉన్నాం. మరి మా కుటుంబంలో మొదటగా రక్షించబడి ప్రభుని సొంత రక్షకులుగా అంగీకరించింది మాత్రం మరి మా అన్న డానియల్. ఆయన ద్వారా మాత్రమే మరి మేము ప్రభువు దగ్గరికి రావడానికి ప్రభు ఎంతగానో మాకు సహాయం చేశారు. సరే మేము నామకార్థంగా ఉంటున్నాం, మా అన్న మాత్రం కుటుంబం రక్షించబడ్డాడు. మరి ఆ స్కూల్ స్టేజ్లో మరి మేమేమో మరి 8th 7th ఆ టైం చదివే టైంలో మరి ఆయన మాత్రము 10th క్లాస్ పూర్తయింది ప్రభువులో. మరి ఆయన 10th క్లాస్ ఫెయిల్ అయిన తర్వాత మరి ఆయన ప్రభు ఎలా మాట్లాడారో తెలియదు, కానీ ఆయన మాత్రం నమ్మకంగా ఆయన కొరకు జీవించాలని ఒక కమిట్మెంట్తో మరి మా ఊర్లో ఒక ప్రత్యేకించబడిన వారిగా సపరేట్గా బయలుపరుచుకుని ఆ చెట్ల వైపు పొలాల వైపు వెళ్ళిపోయి చదువుకోవడం ఒక సపరేట్ అయిపోయాడు. అంటే క్వారంటైన్ చేయబడిన ప్రత్యేకించబడిన వారిగా అయిపోయాడు. అందరూ మరి ఫ్రెండ్స్, మేము ముగ్గురు మగపిల్లలం, మరి మా ఫ్రెండ్స్ కానీ మా బంధువులు కానీ ఏంటి మీ వాడు ఇలా చేస్తాడు ఇలా చేస్తాడు అనుకుంటున్న సమయంలో మరి అంటే మాకైతే అవమానంగా లేకపోయినప్పటికీ మా అన్న గురించి తక్కువగా మాట్లాడుతూ ఉంటే కొంచెం బాధ అనిపించేది. కానీ ఆయన ప్రభు మరి వెంబడిస్తున్నారు విషయంలో మాత్రం కొంచెం మాకు గౌరవంగానే ఉండేది, మరి ఎంత భయంగా ఉండేది ఆయనతో మాట్లాడాలంటే. అలాంటి పరిస్థితుల్లో మరి కొన్నిసార్లు మరి ప్రభు ఆయన ద్వారా మమ్మల్ని సండే స్కూల్కి తీసుకెళ్ళడం, అనేక విషయాలు నేర్పిస్తూ మరి మమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు. కానీ మరి మేము ఆ చిన్నతనంలో మరి 8th 9th చదివే టైంలో మేము లోకానికి అనుసరించి ఉండేవాళ్ళమే కానీ మరి మా అన్న చెప్పే ప్రభు మాటలు వినడానికి ఏమాత్రము మేము ప్రోత్సహించేవాళ్ళం కాదు. ఆయన వెంబడించి మరి సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళం, ఇష్టపడడానికి వెళ్ళేవాళ్ళం కాదు. అలానే మరి సండే స్కూల్కి వెళ్ళి ఇష్టం లేకపోయినా వెళ్ళి కూర్చునేవాళ్ళం. ఏదో మాటలు చెప్పినప్పటికీ ప్రభు గురించి మరి పాపం చేయొద్దు, విగ్రహార్థ వాళ్ళ దగ్గర పెట్టే ప్రసాదం తినకూడదు అని సండే స్కూల్ టీచర్స్ అనేక మాటలు చెప్పేవాళ్ళు. మేము అవి ఎందుకన్నా మరి మాకు వినడానికి బాగున్నా సరే మేము అది ఆచరించేవాళ్ళం కాదు, మరి ఇష్టానుసారంగా జీవించేవాళ్ళం. మా అన్న మాత్రం మమ్మల్ని మరి ఆయన రక్షించబడినప్పుడు ఆ ప్రేరేపణ మా తమ్ముల్ని కూడా మా ప్రభు వైపు తిప్పాలని ఆయన ఆశ, అలానే మరి స్నేహితుల్ని ఆయన వైపు తిప్పాలని ఆశ కలిగి మమ్మల్ని తీసుకెళ్తూ ఉండేవారు. కానీ మేము మాత్రం ప్రభుని అంగీకరించిన అనుభవం లేదు, మేము ఇష్టానుసారంగా మరి లోకానుసారంగా జీవిస్తుండేవాళ్ళం. అలాంటి సమయంలో మరి స్కూల్ స్టేజ్ అయిపోయింది, ఏమాత్రము ప్రభుని అంగీకరించలేదు. మా అన్న మాత్రమే ప్రభుని అంగీకరించి మమ్మల్ని ఎప్పటికప్పుడు దినదినము ప్రోత్సహిస్తూ ఉండేవారు. మేమేదో అన్నకు భయపడి మరి ఆ చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళం, కానీ ఆయన్ని మరి అంగీకరించలేదు. సరే స్కూల్ స్టేజ్ అయిపోయింది, స్కూల్ స్టేజ్ అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్ళాం. మరి స్కూల్ స్టేజ్లో కూడా మరి అన్నయ్య అంటే భయం ఉంది, కానీ దేవుని మీద భయం లేదు. కుటుంబంలో మరి ఎటువంటి అడ్డంకులు లేకుండా అన్న మాత్రం భయపడుతూ ఉండేవాళ్ళం. ఆయనకి భయభక్తులుగా ఉండి మరి ఏమన్నా సినిమాలకు వెళ్ళినా లేదా ఆటదాయకులుగా ఉన్నా మరి ఆయన గర్భిస్తూ ఉండేవాడు, మేము వాటికి దూరంగా ఉండేవాళ్ళం అన్న ఉన్నాడని భయంతో. సరే 10th క్లాస్ అయిపోయింది, మరి కాలేజీకి వెళ్ళాం. కాలేజీకి వెళ్ళిన తర్వాత కూడా మరి ప్రభు ఎందుకనో మరి ఆయన ప్రణాళికను బట్టి అనుకుంటాం. కాలేజీలో కూడా మరి నాకు సూపర్ సీనియర్గా విజయ మచిలీపట్నంలో ఉన్న నోబెల్ కాలేజీలో మరి క్లాస్ హాస్టల్లో మేము జాయిన్ అయ్యాం. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్గా ఉన్నాను, అన్నయ్యమో ఆ డిగ్రీ చదువుతూ మరి కాలేజీలో ఉన్నారు. నేను వెళ్ళేటప్పటికీ మరి అన్న కూడా అక్కడే క్లాస్ హాస్టల్లో ప్రేయర్ సెక్రటరీగా మరి నా సూపర్ సీనియర్గా ఉన్నారు. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఇదేంటో బాబు అని ఎటువంటి స్వేచ్ఛ లేకుండా అయిపోయింది. బయటకు వెళ్తాకి ఫ్రెండ్స్కి వెళ్తాకి అప్డేట్ ఎంత క్లాస్ పాస్ అయ్యాం, మరి ఫ్రెండ్స్ అందరూ మరి ఫ్రీగా ఉండొచ్చు, 2 ఇయర్స్ మరి ఇష్టానుసారంగా జీవచ్చు అనుకున్న సమయంలో మా అన్నయ్యమో మరి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి మరి అక్కడ ప్రేయర్ సెక్రటరీస్ట్గా ఉంటూ ఎటు వెళ్ళడానికి లేదు, ఎవరితో మరి మాట్లాడడానికి లేదు, సండే సండే సెలవు వస్తే బయటకు వెళ్తా అవుటింగ్ వెళ్తాకి లేదు, అన్ని రిస్ట్రిక్షన్స్, సినిమాకి వెళ్తాకి లేదు, ఏమి వెళ్తాకి లేదు, అలాంటి కండిషన్లు మరి ప్రేయర్ సెక్రటరీ తమ్ముడు బయటకు వెళ్తే కుదరదు అన్నట్టు రిస్ట్రిక్షన్స్ ఉండేవి. మరి అప్పుడు కూడా నాకు కొంచెం ఇబ్బందిగానే ఉండేది. మరి ఫ్రెండ్స్ అందరూ సినిమాకి వెళ్తుంటే నేను ఒక్కడే మరి హాస్టల్లో కూర్చుని మన ప్రేయర్ హాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం అలాంటివి చేపిస్తూ ఉండేవాడు మా అన్నయ్య. మరి ఎందుకనో ఆయన ప్రణాళిక మా అన్న ద్వారా ప్రతిసారి నా జీవితంలో చిన్నతనం నుంచి మా అన్న ద్వారా ఒక మాదిరితనాన్ని భయాన్ని ప్రభువు తిప్పాలని ప్రయత్నం చేసినప్పటికీ నేను ఏమాత్రమో అది ఆయన అంగీకరించి అది నన్ను ప్రభు ప్రేమను ఇంటర్మీడియట్ చదువుతుండగానే ఒక సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అవగానే మా అన్నయ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయి మరి ఆ కాలేజీ నుంచి ఫైనల్ ఇయర్ అయిపోయి వెళ్ళిపోయారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మరి నన్ను అడిగేవారు లేరు. ఇష్టానుసారమైన జీవితం ఏమాత్రము మరి క్వశ్చన్ చేసేవారు లేరు. ఆయన ఉన్నంతసేపు మరి ప్రేయర్ సెక్రటరీ తమ్ముడు అనగానే ఒక ట్యాగ్ పడింది, బయటకు వెళ్తాక లేదు, బయటికి సినిమాకి వెళ్తాక లేదు, ఫ్రెండ్స్ తిరగడానికి లేదు, అరే మీ తమ్ముడు ఇలా చేస్తాడని చెప్పి అంటారని అదొక భయంతో ఎప్పుడు ఆ రూమ్లోనే ఉండడం, మరి సమయం వచ్చినప్పుడేమో అన్నతో పాటు మరి ఆ ప్రేయర్ హాల్కి వెళ్ళడం, ప్రార్థన చేసుకోవడం అలాంటి చేసే పరిస్థితుల్లోంచి ఒకసారిగా అన్న డిగ్రీ అయిపోయి మరి కాలేజీ నుంచి వెళ్ళిపోయినప్పుడు మరి నాకేదో లోకానుసారంగా ఇష్టానుసారంగా జీవించే ఫ్రీడమ్ వచ్చినట్టు ఎవరు అడిగేవారు లేరు, నన్ను క్వశ్చన్ చేసేవారు లేరని సంతోషంతో జీవిస్తున్న సమయంలో మరి ప్రభు మరి ఎందుకనో నాలో మరి ఒక పరీక్షలాగా లేకపోతే ఒక అడ్డంకులాగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ వస్తున్నాయి. అంటే అవి లోకానుసారంగా ఇబ్బందులే, మరి ఏమాత్రమో దాని విషయంలో నేను గమనించలేకపోయాను. ఇక్కడ ప్రభు మరి ఆయన ప్రణాళిక నేను ఫస్ట్ ఇయర్ మరి సబ్జెక్టులు అన్నిటిలో కూడా నేను చదువులో ఎంతో పూర్ అనమాట, ఏమాత్రమో నాకు చదువు రాదు. మరి పల్లెటూరు నుంచి వెళ్ళిన వాడిని, వ్యవసాయం చేసుకుంటూ మరి ఖాళీ టైంలో వ్యవసాయం చేసుకుంటూ వెళ్ళి పని చేసుకుంటూ వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువుకున్న వాడిని, మరి చదువు నాకు ఏమాత్రం రాదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మరి మా అన్నయ్య వెళ్ళిపోయిన ఆ యొక్క సిచ్యువేషన్లో కానీ ఏమాత్రం చదివిన వాడిని కాదు. మొదటి సంవత్సరంలో తెలుగు ఒకటి తప్ప అన్ని ఫెయిల్ అయ్యాను, తెలుగు ఒకటే పాస్ అయ్యాను. మరి మిగిలిన సబ్జెక్టులు మిగిలిన 4 సబ్జెక్టులు కూడా మరి అది ఇంగ్లీష్తో కలిపి 5 సబ్జెక్టులు కూడా ఫెయిల్ అయ్యాను. మరి ఫస్ట్ ఇయర్కి వచ్చి 4 సబ్జెక్టులు మరి ఉన్నాయి. మరి అలాగనే సరే అవి నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు కదా అన్నట్టుగా ఆలోచనతోనే మరి సెకండ్ ఇయర్ కూడా ఇష్టానుసారంగా ఏమాత్రము మరి భయం లేకుండా మరి నా మీద ఆజమాయిషి మరి గద్దించేవారు లేరు. మరి ఆయన ఒక మాదిరికరంగా జీవించే భయభక్తులు కలిగి జీవించే విధంగా నా పైన మా అన్న కూడా ఎవరు లేరు. మరి ఫ్రెండ్స్తో తిరగడం, ఇష్టానుసారంగా జీవించడం, చదువు అంటే ఏమాత్రము మరి నాకు రాని పరిస్థితుల్లో, భయభక్తులుగా లేని పరిస్థితుల్లో ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా ఈసారి మరి ఫస్ట్ ఇయర్లో అయితే తెలుగు ఒకటి పాస్ అయ్యాను, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఆ తెలుగు కూడా తప్పాను. మొత్తం 9 సబ్జెక్టులు మరి నా బ్యాక్లాగ్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ పూర్తయ్యేసరికి 9 సబ్జెక్టులు మరి బ్యాక్లాగ్ ఉన్నాయి. ఇక మా ఫ్రెండ్స్ మధ్యలోనూ మరి దానికి తోడు మరి ప్రేయర్ సెక్రటరీ తమ్ముడు అని ఒక ట్యాగ్. అసలు ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అంటే ఇన్ని సబ్జెక్టులు తెలుగు కూడా ఫెయిల్ అయ్యాడు అన్న నింద అసలు భరించలేని పరిస్థితి. కాలేజీలో మరి స్నేహితుల మధ్యన తిరగలేని పరిస్థితి, హాస్టల్లో ఉండలేని పరిస్థితి, మరి ఫ్రెండ్స్ మధ్య ఏమాత్రము మరి మర్యాద గౌరవం లేని పరిస్థితి ఎంత ఎంత మరి అసహ్యంగా ఉంటుందో అది మనకి, అది నేను అట్లా అనుభవించాను. ఆ 9 సబ్జెక్టులు ఫెయిల్ అయిన తర్వాత అరే నాకు చదువు రాదు, ఇది మన ఒంటికి పట్టదు అని చెప్పి మరి హాస్టల్లో కూడా ఎవరికి చెప్పకుండా, హాస్టల్ ఎవరికి చెప్పకుండా మరి ఆ ఎగ్జామ్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి వాటికి కూడా ఫీజు కట్టకుండా అసలు ఇవి నాకు రాదని ఇక చదువు మానేద్దాం అన్న ఆలోచనతో ఏం చేశాను మరి ఆ బ్యాగ్ మోటమూళ్ళని కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాను. ఎవరికి చెప్పకుండా మరి అడిగితే అడుగుతారని, హాస్టల్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎవరు బయటకు వెళ్ళకూడదు, పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి, అది నోబుల్ కాలేజీకి అనుగుణంగా ఉన్న క్లాస్ హాస్టల్ అది, అన్ని పర్మిషన్లు తీసుకుని వెళ్ళాలి. అలాంటప్పుడు మరి ప్రేయర్ సెక్రటరీ టైంలో నాకు ట్యాగ్ ఉండటం వల్ల ఎటువంటి ఆ కొన్ని కొన్ని వెసులుబాట్ల వల్ల ఎవరు చెప్పకుండా బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరి రూమ్లోనే చెక్ చేసుకుంటున్నాం, తర్వాత మరి ఎవరున్నారో ఎవరిలో తెలియ చూసేటప్పుడు మరి నేను లేనని తెలిసిన తర్వాత వార్డెన్గా పనిచేస్తున్న ఎంసీ పాల్ గారు, ఆయన కామర్స్ ప్రొఫెసర్గా ఉన్నారు దాంట్లో, ఆయన మరి మంచి బిలీవరు, భార్య భర్తలు ఇద్దరు కూడా మరి ప్రతి ఆదివారము మాకు వాళ్ళ వాక్యాన్ని బోధిస్తూ, అలానే మరి బయట నుంచి ఆ కాలేజీలో పనిచేస్తున్న ప్రొఫెసర్లను తీసుకొచ్చి వాక్యాన్ని అందిస్తూ మరి ప్రతి వారము కాలేజీ హాస్టల్లో చదువుతున్న పిల్లల్ని మరి ప్రభువు తిప్పు విషయంలో వాళ్ళు పరిచయం ఎంతగానో ప్రభు వాడుకునేవారు. అలాంటి పరిస్థితుల్లో మరి ఆయన అంటే మాకు కొంచెం గౌరవంగా ఉండేది. ఆయన ఫోన్ చేసి మరి ఒకసారి హాస్టల్కి రమ్మన్నారు, రమ్మని అంటే ఇంకేం మాట్లాడినా హాస్టల్కి అయితే రమ్మన్నారు అంతే. సరే సార్ రమ్మన్నారు కదా, సరే వెళ్ళామని చెప్పి మరి బ్యాగ్ అన్ని బట్టలను తీసుకెళ్తే మళ్ళీ నా హాస్టల్లో ఉంచేస్తారేమో, నాకు ఇష్టం లేదు, నేను చదువు మానేసుకుంటాను చెప్దాం అని చెప్పి ఏం తీసుకెళ్ళకుండా ఒక ఉద్యోగంతో మాత్రమే మళ్ళీ హాస్టల్ దగ్గరికి వచ్చాను. హాస్టల్ దగ్గరికి వచ్చినప్పుడు సారు మొత్తం ఇంట్లోకి తీసుకుని వెళ్ళి మరి పర్సనల్ కూర్చోబెట్టి ఆయన మరి ప్రభు నెరిగిన బిడ్డ కాబట్టి ఆయన పరిచయం ఎంత ఉంటుందో మాటలు దేని మాటలు చెప్పి ఆయన ఎన్ని చెప్పినప్పటికీ మరి ప్రభు వైపు తిరిగే మాటలు ఎన్ని చెప్పినప్పటికీ నా ఒంటికి పట్టిన పరిస్థితి మైండ్లో డిసైడ్ అయిపోయాం చదువు మానేద్దామని, లోకానుసారంగా ఇష్టానుసారంగా జీవించాలని ఒక మైండ్తో ఉన్నప్పుడు ఆయన ఎన్ని చెప్పినా వినిపించుకోట్ల, కానీ మరి ఆయన ఏమో ఒక మాట చెప్పారు నాకు, ఎన్ని మరి సబ్జెక్టులన్నీ ఎంతోమంది ఫెయిల్ అవుతున్నారు, అన్ని సబ్జెక్టులు ఒకసారి పాస్ అవుతున్నారు, వాళ్ళు కష్టపడుతుంటే నువ్వు కూడా పాస్ అవుతావు, 15 సబ్జెక్టుల గురించి మీరు భయపడొద్దు, సబ్జెక్టులన్నీ పాస్ అవుతావు, నువ్వు చదువు ఫీజు కట్టుగానని చెప్తే సరే ఆయన మాటని కాదని లేక నేను చదవను మరి నేను ఫీజు కట్టను అని చెప్పలేక సరే సరే ఓకే సార్ అన్నాను. మరి ఆయన మరి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతానేమో అని మరి ఆయన అనుకున్నారేమో, ఫీజు మాత్రం మరి ఆయనే కట్టి మనం అక్కడ ఉండడానికి ఒక 2 జతలు బట్టలు కూడా వాళ్ళే నాకు ఇచ్చారు, మళ్ళీ వెళ్లకుండా అక్కడి నుంచి వెళ్లకుండా 2 జతలు బట్టలు వాళ్ళే ఇచ్చి ఫీజు కూడా మరి ఎంసీ పాల్ గారే కట్టారు, మరి సప్లిమెంటరీ ఫీజు కూడా ఆయనే కట్టారు. సరే మరి ఎట్టాగో సార్ ఫీజు కట్టారు, ఉండడానికి 2 జతలు బట్టలు కూడా ఇచ్చారు, ఇంటికి వెళ్ళడానికి అవకాశం లేకుండా మరి ఆయనే ఇక్కడ ఉండమన్నారని, అంటే అప్పుడు సప్లిమెంటరీ టైంలో మరి నన్ను నా మీద నిందేసి ఏంటంటే మళ్ళీ రాయడానికి వచ్చావు అని అపహసించుకోవడానికి కూడా ఫ్రెండ్స్ ఎంతమంది ఉండరు సప్లిమెంటరీకి, కొంతమందే ఉంటారు, అన్ని సంవత్సరాలు కలిపి మరి డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ కలిపి తక్కువ మంది ఉంటారు, అప్పుడు ఏదో ఒక రూమ్లో ఉండొచ్చు, ఎవరు కనబడకుండా చదువుకోవచ్చు, మరి ఎవరు నన్ను అడగరు కదా అనుకునే ఆలోచనతో సరే ఉంటానని ఆ ఫీజు కట్టిన తర్వాత ఉన్నాను. అదే సమయంలో మరి ఎగ్జామ్స్ ఫీజు కట్టాం, మరి ఎవరికి వాళ్ళు భారంగా చదువుతున్నారు, నేను కూడా నాకేమి రాదు, ఇంగ్లీష్ రాదు, ఏమి రాదు, మ్యాథ్స్ రాదు, ఏమి రాదు, తెలుగు మాత్రం ఆ తెలుగు కూడా తప్పాను, అది ఒక బాధ స్నేహితుల్లో నింద. మరి ప్రభు ఎందుకనో ప్రార్థన చేసుకోవాలని అనిపించింది, ఎందుకంటే ప్రభువుని అంగీకరించి మాత్రం కాదు కానీ ఈ స్నేహితుల మధ్య ఈ నింద పోవాలని, స్నేహితుల మధ్య ఈ యొక్క ఈ ఫెయిల్ అయ్యాడన్న ఈ మాటలు పోవాలని మరి గ్రౌండ్లోకి వెళ్ళి చీకట్లో కూర్చుని ఆ ట్రాక్ మీద కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని, ప్రభా మరి ఈ సబ్జెక్టులన్నీ పాస్ అవ్వాలని అయినా అని మరి వచ్చిన దాని ప్రార్థన చిన్న ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఒంటరిగా కూర్చున్నాను ఎక్కువగా, ఒంటరి కూర్చుని ఒంటరిగా కూర్చుని ప్రార్థన చేసుకోవడం అలవాటు. అలానే ఒంటరిగా కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. మరి మనుషు వాళ్ళు ఉంటే నన్ను అడుగుతారు కదా, ఎన్ని ఎన్ని పాసాయి బాబు ఎన్ని ఉన్నాయి అని అడుగుతారు కదా, అందుకని ఒంటరిగా ఉంటాను కదా అలవాటైపోయింది. ఆ ట్రాక్ మీద కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ప్రభు మరి ఎందుకనో దౌర్భాగ్యుడు నన్ను ఆయన నా ప్రార్థన ఆలోచించి ఆ సప్లిమెంటరీ ఎగ్జామ్ లో 9 సబ్జెక్టులు నా ఫుడ్ బ్యాక్లాక్ ని 9 సబ్జెక్టులు ఆ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ లో పాస్ అవడానికి ప్రభు సహాయం చేశారు. నాకేమీ రాదు. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రభు ఎందుకనో మరి ఆ మిడిమిడి జ్ఞానం చేత చదివిన వాటిని బట్టి ప్రభు మరి పాస్ మార్కుల చేత ఆ 9 సబ్జెక్టులు పాస్ అవడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు. మరి ఆ తర్వాత ఫ్రీ అయిపోయాం, సంవత్సరం వేస్ట్ అవ్వలేదు. మరి అందరితో నా బ్యాచ్ వాళ్ళతో కలిసిపోయాను. ఆయన దేమ పెరిగింది, ఆయన మరి ఇష్టానుసరమైన జీవితం అయిపోయింది. మరి నువ్వు పాస్ అయ్యా అన్నట్టుగా మరి అది గర్వం వచ్చింది. డిగ్రీకి వచ్చాను. మరి మా బ్యాచ్ వేస్ట్ అవ్వలేదు, సంవత్సరం వేస్ట్ అవ్వలేదు. అదే కాకుండా ఇష్టానుసరమైన ఇక జీవితం ఎవరు అడిగేవారు లేరు. మరి ఎవరైతే నన్ను ఫెయిల్ అన్న వాళ్ళే సరే ఓకే వెరీ అట్లా అన్నట్టుగా ఉండటం పరిస్థితి వల్ల మరి నాకు అడిగేవారు లేకుండా ఇష్టానుసారమైన జీవితం అయిపోయింది. డిగ్రీకి వచ్చిన తర్వాత ఇక నా జీవితం ఏమాత్రము కూడా ఇక ఎంత భయంకరమైందంటే లోకానుసారమైన జీవితం ఇక ఏదైతే పాపం అని మనం అనుకుంటామో అలాంటి విషయాల్లో మరి విచ్చలవిడితనం. మరి ప్రభుత్వం తెలుసుకోవాలి మాత్రం కాదు కానీ అసలు ఏమాత్రము కూడా ఒక్క విషయాల్లో కూడా మరి లెక్కలేని తనం లోకానుసారమైన విషయాలు మరి అనేకమైనవి మనం ఏదైతే రూఢిగా చెప్తామో పాపం అని ఆ పాపం విషయాల్లో ఇచ్చల విడిగా తిరుగుతున్న పరిస్థితుల్లో మరి ప్రభు మరి అయినా సరే ఆయన ప్రణాళికను బట్టి ఆశ్చర్యకార్యంగా మరి డిగ్రీ కూడా మరి ఎందుకనో ప్రభు మరి నేను ఏమాత్రం ఒక్క విషయంలో కూడా ఆయన మహిమపరచలేదు, ఒక్క విషయంలో కూడా ఆయన గణపరచలేదు. అయినా సరే మరి ప్రభు ఎందుకనో ఆ డిగ్రీ 3 సంవత్సరాల్లో కూడా పాస్ అవడానికి మరి నన్ను ఆయన ఎంతగానో ప్రభు సహాయం చేశారు. డిగ్రీ కూడా అయిపోయింది. డిగ్రీలో మరి లోకానుసారంగా జీవించాను, ఇష్టానుసారంగా జీవించాను, వ్యభిచరించాను, దొంగిలించాను. అలానే ఏమాత్రమో అసలు ఒక్క విషయంలో కూడా ఇది మంచిది అనిపించుకోవడానికి అవకాశం లేకుండా అన్ని పాపాలు చేశాను. ప్రభు అయినా సరే దౌర్భాగ్యుని క్షమించి మరి డిగ్రీ పాస్ అవడానికి సహాయం చేశారు. డిగ్రీ అయింది. డిగ్రీ అయిన తర్వాత మరి ఇంకా చదువు పై చదువులకైతే ఇష్టపడలేదు కానీ మరి ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేసుకోవాలని ఆశపడినప్పుడు ప్రభు మళ్ళీ మా అన్న ద్వారా మరి హైదరాబాద్ లో భాషిం స్కూల్ అని ఉంది. ఆ భాషిం స్కూల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ గా పనిచేయడానికి ప్రభుత్వం సహాయం చేశారు ఆయన ద్వారా. సరే అప్పటికీ మరి డిగ్రీ అయిపోయింది. మరి ఒక వయసు వచ్చింది, యవన వయసులో ఉన్నాం. ఇష్టానుసరమైన జీవితం జీవిస్తున్నాం, లోకానుసరమైన జీవిస్తున్నాం. హైదరాబాద్ తీసుకెళ్లారు. మరి ఆ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ జాయిన్ అయిన తర్వాత అక్కడ మా అన్న ఏమో మరి ఆ దిల్షుఖ్ నగర్లో ఉన్న బాప్టిస్ట్ చర్చ్ కి ప్రతి వారము వెళ్ళి మరి అక్కడ బలపడుతున్న సందర్భం. మరి నన్ను కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక అక్కడ తీసుకెళ్తూ మొదలుపెట్టాడు. మరి దిల్షుఖ్ నగర్లో ఉన్న బాప్టిస్ట్ చర్చ్ తీసుకెళ్తూ మొదలుపెట్టాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ప్రతి వారము చర్చ్కి వెళ్ళి నామకార్థం వెళ్ళి అన్నతో పాటు వెళ్ళి ఇక్కడ మళ్ళీ అన్న ఉన్నాడని భయంతో వెళ్ళి కూర్చోవడం. వారం వారం మరి ఆయన అక్కడ సంఘ కాపర్ల నరసరాజు గారును తర్వాత శామ్యుల్ గారు ఉండేవారు. వాళ్ళ మాటలు వినడం మరి బాగా చెప్పేవాళ్ళు సంఘ కార్యకర్తలు. మాటలు వినడం మళ్ళీ ఆదివారం అయిపోతే మళ్ళీ స్కూల్కి రావడం. మళ్ళీ నా జీవితం అయితే ఏ విషయంలో మార్పు లేదు, లోకానంగానే ఉన్నాను. అన్న మాత్రం నన్ను ఎప్పుడు బలపరచాలని ఆశపడుతూ ఉన్నారు. ఏమాత్రము మరి నేనైతే ప్రభుని సొంత రక్షణంగా అంగీకరించిన అనుభవం లేదు. మరి ఆ సంవత్సరంలో 2009 ఆ సంవత్సరంలో అక్కడ పనిచేస్తున్నప్పుడు పోలీస్ నోటిఫికేషన్ పడింది. పోలీస్ నోటిఫికేషన్ పడితే మరి అక్కడ పనిచేసిన వాళ్ళు 2-3 పెట్టాము. ప్రభు మరి ఎందుకనో 2009లో నోటిఫికేషన్ పడినప్పుడు, ఆ నోటిఫికేషన్ అప్లై చేసినప్పుడు మరి నాకు 2009 బ్యాచ్ లో అప్లికేషన్ అప్పుడు నాకు రిటర్న్ టెస్ట్ లో ఉద్యోగం రాలేదు. నేను చదువులో ఎంతో బలహీనుండి నాకు పూరు అసలు ఏమి రాదు, ఇంగ్లీష్ రాదు, మాట్లాడదు అనేప్పటికీ మరి రిటర్న్ టెస్ట్ లో ప్రభు నాకు ఆ ఉద్యోగం రాలేదు. మరి ఎంతగానో బాధ అనిపించింది. నాతో పాటు ఉద్యోగం చేసిన వాడికి ఒక అతనికి వచ్చింది, ఇద్దరం ఫ్రెండ్స్ అప్లై చేసాం, అతనికి వచ్చింది నాకు రాలేదు. మరి అప్పటి నుండి మళ్ళీ ఇంకా మళ్ళీ ప్రభు దగ్గరికి ప్రార్థన చేసుకోవాలని, మనకు ఎట్లాగో చదువు రాదు, ప్రార్థన ద్వారా అయినా సరే ప్రభుని అడిగితే ప్రభు సహాయం చేస్తారన్న ఆలోచనతో మరి ఆయన వీక్నెస్ తెలుసుకునేవాడిని, నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు మరి ఆయన చేసిన వాడు. మరి ఆయన ప్రార్థన నాకు ఎట్లాగో చదువు రాదు కాబట్టి ప్రార్థన చేసుకుంటే ఆయన ఉద్యోగం ఇస్తారనే ఆలోచనతో మళ్ళీ మరి ఆ 2009లోనే మళ్ళీ నోటిఫికేషన్ వెంటనే పడితే మళ్ళీ నోటిఫికేషన్ లో మళ్ళీ అప్లై చేశాను. మళ్ళీ అప్లై చేస్తే ప్రభు ఆశ్చర్యకార్యంగా మరి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో అప్పుడు రిజల్ట్ లో కూడా ప్రభు ఆయన ప్రణాళికను బట్టి 2011లో ఆ రిజల్ట్ కొంచెం లేట్ గా ఇచ్చారు, 1.5 సంవత్సరం లేట్ లో. అప్పుడు ఆ రిజల్ట్ లో ప్రభు నాకు కానిస్టేబుల్ సీన్ ఉద్యోగం ఇచ్చారు. ఆ గ్యాప్ లో బాసింగ్ స్కూల్లో పనిచేస్తూ అప్లై చేసిన సమయంలో ఎంత వేదంతో ప్రార్థన చేసామంటే భారంతో ఆయన అంగీకరించి మాత్రం కాదు, ఆయన దగ్గర ప్రార్థన చేస్తే ఆయన కంపల్సరీగా ఆయన మేలు చేసే దేవుడు. అలాంటి ఆలోచనతో రేపు చదవడం కంటే ఎక్కువ ప్రార్థన చేసామని, చీకటి గది అనుభవం ఉంటాం కదా, ఆ చీకటి గది అనుభవం ఎప్పుడు ప్రార్థన చేసేవాడిని. చదవడం తక్కువ ప్రార్థన ఎక్కువ, ప్రభా మీ కొరకు నమ్మకంగా జీవిస్తాను, మీ కొరకు యథార్థంగా జీవిస్తాను, అనేక కమిట్మెంట్లు ఇచ్చాను, అనేక కమిట్మెంట్లు ఇచ్చి ఆయన్ని కాకపట్టేమంటాం కదా, అలాంటి సందర్భాల్లో ఎక్కువ కమిట్మెంట్లు ఇచ్చి మీ కొరకు జీవిస్తానని నాకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలన్నట్టుగా ప్రార్థన చేశాను. ప్రభు మరి నా ప్రార్థన ఆలకించి ఆయన 2011లో నాకు కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చారు. కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాం, ట్రైనింగ్ పిలిచారు, ట్రైనింగ్కి వెళ్ళాం. మరి ట్రైనింగ్ లో కూడా ఎటువంటి అవకాశం ఉండదు కాబట్టి ప్రార్థన లేదు, ఏమి లేదు, అవుటింగ్ వచ్చినప్పుడు బయటకు పోవడం, ఆ సినిమాలు చూడడం, మళ్ళీ వచ్చి తిరగడం, మళ్ళీ ట్రైనింగ్ చేయడం, అట్లా గడిచాం. ఏమాత్రం ప్రభుని నమ్మకంగా జీవించిన జీవితం లేదు. మరి ఉద్యోగంలో మరి స్టేషన్ లో రిపోర్ట్ చేయడానికి ఆర్డర్స్ వచ్చినప్పుడు నేను మొదటగా మాచవరం పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేశాం ట్రైనింగ్ పూర్తి చేసుకుని. మరి ఇక్కడ మొదలైంది నా పరిస్థితి. మరి మాచవరం పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేసిన తర్వాత ఏమాత్రము ప్రభు ఆయన నా పట్ల ప్రణాళిక ఉందేమో, నేను మాత్రం ఆయన్ని ఎప్పటికప్పుడే మోసపరిచేవాడి ఉన్నాను, ఎప్పటికప్పుడే ఆయన అవమానపరిచేవాడికి ఉన్నాను. మళ్ళీ ఇష్టానుసారంగా జీవిస్తున్నాం, ఏమాత్రం నాకు లోబడట్లేదు, ఉద్యోగం వచ్చింది, అధికారం వచ్చింది, గద్దించే మా అన్నయ్య కూడా మరి ఉద్యోగం వచ్చింది కదా అని నాకు ఏమి మాట చెప్పట్లేదు. ఇష్టానుసారంగా జీవిస్తున్నాం, లోకానుసారంగా జీవిస్తున్నాం. మరి అధికారం ఉంది, ఇంకా అన్ని విషయాల్లో మరి ఆ పాత జీవితం అంతా మళ్ళీ కొనసాగిస్తూనే, మరి వ్యభిచారం విషయంలో, మరి లోక సంబంధమైన పాపాల విషయాల్లో, అన్ని విషయాల్లో విచ్చలవిడిగా అయిపోయింది, విచ్చలవిడిగా ఇష్టానుసారం జీవితం అయిపోయింది. మరి 2011 మరి ఉద్యోగం స్టేషన్ రిపోర్ట్ చేసిన తర్వాత ఆ జీవితం ఏమాత్రము ప్రభుకి మహిమకరంగా లేదు. 2012 కూడా అలాగే ఉంది. 2013లో మరి మరి మా పెద్దలు ఆయన ప్రణాళిక బట్టి మరి పెద్దలు నాకు వివాహం చేయాలని నిశ్చయించి మరి పెళ్లి సంబంధాలు చూస్తుండగా మా ఊరు దగ్గరలో ఉన్న ఘర్షపుడి అనే గ్రామంలో మరి సునీత అని నా భార్యని అసలు సెలెక్ట్ చేసి వాళ్ళ పెద్దలు చూసి వివాహం చేశారు నాతో. నా భార్య మరి అంటే ఆ గురించి వివాహం అయిన తర్వాత తెలుసుకున్న పరిస్థితి బట్టి చిన్నతనం నుంచే మరి ప్రభు జరిగినట్టుగా అలాగే మరి రక్షణ ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ మారుమంత అనుభవంలో జీవిస్తున్న ఆవిడగా ఉన్నారు. అదే సమయంలో మరి నేనేమో లోకానుసారంగా జీవిస్తున్న వాడిని, ఏ రోజు కూడా మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడిన వాడిని కాదు. ఆవిడ మాత్రం మరి ఆయన సొంత రక్షణ అంగీకరించి మారు మనసు రక్షణ భూమికి వచ్చిన ఆవిడ వివాహం అయింది. మరి ప్రతి ఆదివారం నేను మరి చర్చికి వెళ్ళాలని ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలని అడుగుతుంటా ఉంటే, మరి నేనేమో సెలవు దొరికితే మరి ఏంటన్నా వేరే లోక సంబంధమైన విషయాలకి మరి వీటి కొరకు తిరిగేవాడిని, చర్చికి వెళ్ళాలని ఆశ ఉండేది కాదు. మరి పెళ్ళయింది, చర్చికి వెళ్ళాలంటే మరి నేనే తీసుకెళ్ళాలి. అలాంటి సందర్భాల్లో మరి నేనే తీసుకెళ్లాల్సి వచ్చేది. అట్లాగనే ఆదివారం మరి డ్యూటీ చేసి వచ్చి నైట్ డ్యూటీ చేసి వచ్చినప్పటికి ఉదయాన్నే తీసుకెళ్ళి ఆ చర్చిలో కూర్చుని మరి నెలకాల ఎక్కడో కూర్చుని నిద్రపోవడము ఇది చేసినప్పటికి మంచి కానీ తీసుకెళ్లేవాడిని. మరి కన్వెన్షన్స్ వచ్చాయి, ఆ సంఘాల పరిచర్యలో కన్వెన్షన్ జరిగాయి. ఆ జనవరిలో జరుగుతూ ఉండే ఆ జనవరిలోనేమో కన్వెన్షన్ అప్పుడు 3 రోజులు 4 రోజులు కన్వెన్షన్స్ ఉంటాయి. ఆ పండుగ 4 రోజులు సంక్రాంతి పండుగ 4 రోజులు కన్వెన్షన్ జరుగుతాయి ఆ మన వారికి దగ్గర గుడ్ న్యూస్ స్కూల్లో. అక్కడికి తీసుకెళ్ళమనేవాళ్ళు నా భార్య. సరే అక్కడికి తీసుకెళ్తే నేనేమో నాకు ప్లాన్ వేరుగా ఉండేది, లోక నా ప్లాన్ ఏమో వేరుగా ఉండేది. వీళ్ళేమో చర్చికి వెళ్ళాలి, మందిరాలకు వెళ్ళాలి, మీటింగ్స్కి వెళ్ళాలని అనే అంటూ ఉండేది. నేనేమో మరి ఈ పండుగ వచ్చింది మరి ప్యాకట కోడి పందాలు తర్వాత ఈ లోక సంబంధమైన విషయాలు ఫ్రెండ్స్తో తిరగాలని ఆశ కలిగి ఉండేవాడిని. ఈవిడేమో మరి తీసుకెళ్ళాలనేది. సరే నేను ఏం చేయాలంటే బడ్ డిస్ట్రిక్ వెళ్ళి మార్నింగే ఆ చర్చి దగ్గర దింపేసి మరి నా కార్యక్రమాలకు నేను వచ్చేవాడిని. మరి 2014 అట్లానే మరి ఆవిడ అక్కడ దింపడం, ఆవిడనేమో చర్చి దగ్గర వదిలేసేయడం, నేను అక్కడ తిరగడం, అట్లా ఇష్టానుసారంగా జీవిస్తున్నాను. ఆ కోడి పందాలు అంటే అసలు అంటే ఒక మాట చెప్పాలి, లోక సంబంధ విషయాల్లో అన్ని విషయాల్లో మరి నేను ఒక డిగ్రీలు పిహెచ్డీలు చేశాను, అంత భయంకరంగా చేసేవాడు. కోడి పందాలు అంటే నా ఎంతగా వేసేవాడినంటే కోడి పందాల కోసం ఏంటో కారు కూడా ఒక అమ్మేశాను. కారు అమ్మేసి ఆ కారుతో వచ్చిన డబ్బులతో కూడా కోడి పందాలు వేసేవాడిని. ఒక సొంత కారు కొనుక్కున్నాం, ఆ కారు కూడా కోడి పందాలకి డబ్బులు లేవని కారు కూడా అమ్మేశాను. అది ఏంటి మరి అడిగితే నా బాగా అడిగితే ఏం చెప్పేవాడంటే అతనికి ప్రాబ్లం ఉందని చెప్పేవాడిని. కానీ కోడి పందాలకి డబ్బులు లేవని కారు అమ్మేసి ఆ కోడి పందులు ఆడిన మరి అంత దౌర్భాగ్య స్థితి నాది. ఎందుకంటే లోకానికి సంబంధమైన జీవితాలు జీవించడంలో అంత విస్తృతగిడిగా ఉన్నామండి. మరి నా భార్య ఏమో మరి ఎప్పుడు ప్రార్థన అంటూ మరి చర్చి వైపు తిరుగుతూ ఉండేది, నేనేమో ఇటు కోడి పందుల వైపు ప్రాగట వైపు మరి లోకానుసరమైన జీవితం జీవిస్తూ ఉండేవాడిని. అలాంటి పరిస్థితుల్లో మరి సంఘంలో మరి బాప్తిజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి సిద్ధపడాలని చెప్పి అనౌన్స్మెంట్ చేసినప్పుడు నా భార్య కూడా మరి నాకు చెప్పడం ప్రారంభించింది, బాప్తిజాలు తీసుకుంటారు మన చర్చిలో, మరి సిద్ధపడండి అని చెప్పినప్పుడు ఏదో మరి ప్రభుని అయితే సంద్రంగా అంగీకరించలేదు కానీ నేను కూడా మరి బాప్తిజం తీసుకోవాలని నా భార్య ప్రోత్సాహంతోనే నేను ఏమాత్రం ప్రభుని అంగీకరించలా. ఆయన మేలు అయితే పొందుకున్నాను, ఆయన ద్వారా అయితే ఆశ్చర్యకార్యం నా జీవితాలు జరిగినాయి, కానీ ఏమాత్రమో ఆయనని సొంత రక్షణగా అంగీకరించలా. నా భార్య ఏమో మరి బాప్తిజాలు తీసుకున్నారు చర్చిలో, మీరు కూడా సిద్ధపడండి అని చెప్పినప్పుడు సరే తీసుకుంటాను అన్నాను. తీసుకుంటానంటే మరి సంఘ కాపరే జోసఫ్ బ్రదరు మాట్లాడారు. మరి అప్పుడైతే మరి ఎందుకనో ఆ ప్రేరేపణ అట కలిగింది, మా బాప్తిజం తీసుకోవాలని ఆశ పుట్టింది. 2014 జూలైలో 14వ తారీఖున బాప్తిజం తీసుకున్నాను. నా భార్య ప్రోత్సాహంతో మరి సంఘ కాపరి మాట్లాడినప్పుడు జాన్ ఫెలోషిప్ ద్వారా బాప్తిజం తీసుకున్నాను. కానీ బాప్తిజం తీసుకుని మరి నా జీవితంలో ఆ 2-3 రోజులు మాత్రమే మరి ఎప్పుడు ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోవడం, వచ్చిన ప్రార్థన బైబిల్ చదువుకోవడం అలాంటి ఆశ పుట్టింది. తర్వాత మరి ఎందుకోనో నన్ను నడిపించే విషయంలో కానీ నన్ను బలపరిచే విషయంలో కానీ మరి ఏ విషయంలో మరి నన్ను నేను నడుచుకునే విషయంలో ఏ విషయంలో మరి మార్పు వచ్చిందో కానీ మళ్ళీ రొటీన్ గా లోకంలో పడిపోయాను. బాప్తిజం తీసుకున్నాను, ప్రభుని సొంత రక్షణ అంగీకరించాను, కానీ మళ్ళీ లోకంలో పడిపోయారు. అసలు ఏ మార్పు లేదు. నా జీవితంలోనేమో కుటుంబంలో రక్షించబడినా అన్నున్నాడు, అనేక మంది మాదిరికరంగా మిషనరీ పరిచయం చేస్తున్నాడు, ప్రభు నా జీవితంలో ఆశ్చర్యకరంగా చేస్తున్నాడు, అయినా సరే ఆయన మేలుల్ని గుర్తించలేని మరి ఒక అసలు ఆ పరిస్థితి, అసలు ఏమాత్రమో ఆయన మేలు గమనించిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరి బాప్తిజం తీసుకున్నప్పటికీ మార్చని పరిస్థితుల్లో మరి ఒకసారి నా గృహంలోకి ఒక నేను డ్యూటీకి వెళ్ళాను. ఒక రోజు ఒక ఆర్ఐ గారు ఒక ఎస్ఐ గారు అన్న మహేష్ అన్న మన ఇంటి గృహదర్శనకి వచ్చారు. గృహదర్శనకి వచ్చినప్పుడు నేను ఇంట్లో లేను, డ్యూటీకి వెళ్ళాను. అప్పుడే మరి డ్యూటీ నుంచి వచ్చేంత వరకు కూడా మరి అన్నాను మరి ఆర్ఐ గారు మన ఇంట్లోనే ఉన్నారు, మరి ఇంట్లో నా భార్యతో మాట్లాడుతున్నారు. నేను డ్యూటీ నుంచి వచ్చాను, నేను వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేశారు. వచ్చిన తర్వాత అన్న మరి బ్రష్ చేయండి అన్నారు. బ్రష్ చేయం, భోజనం చేయమని భోజనం చేద్దాం అనుకున్నాం, భోజనం చేసాం. భోజనం చేసిన తర్వాత కూర్చున్నాం. కూర్చున్న తర్వాత అన్న మరి నాతో మాట్లాడిన ఒకటే మాట, అన్న నాతో మాట్లాడిన ఒకటే మాట, మరి మీ సాక్షి ఏంటి కదా, మరి నువ్వు ఎలా ప్రభు అంగీకరించు అన్నప్పుడు మరి ఏవో చెప్పాను, మరి యాక్సిడెంట్ నుంచి కాపాడారని. మరి ప్రభు నా జీవితంలో అనేకమైన మరణకరమైన యాక్సిడెంట్ నుంచి కాపాడారు. మరి నిజమే ప్రభు మరి అనేకమైన మరి యాక్సిడెంట్ నుంచి కాపాడారు కదా అని చెప్పుకుని వచ్చాను. కానీ ప్రభు నా జీవితంలో జరిగిన రక్షణ కార్యం జరిగిన విషయం చెప్పలేక ఏవో చెప్తాను. ఎందుకంటే నేను ప్రభు అంత సొంత రక్షణ అంగీకరించిన అనుభవం లేదు కాబట్టి ఏవో చెప్పాను. మరి అన్న నేను ఏం చెప్పినప్పటికీ విని మరి అన్న మాత్రం ఒక మాట అన్నారు, మరి నీ కుటుంబంలో మరి నీకు మాదిరిగా నీ అన్న ఉన్నారు, ఆ అన్న మరణిస్తే ఎక్కడికి వెళ్తారో మరి నీకు నాకు తెలుసు, నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు అనే క్వశ్చన్ అన్న నన్ను అడిగారు. నీ కుటుంబంలో ప్రభు చేత సొంత రక్షణగా అంగీకరించిన మరి ఒక మాదిరికరమైన జీవితం జీవిస్తున్న డానియల్ బ్రదర్ ఉన్నారు, ఆయన మరణిస్తే ఎక్కడికి వెళ్తారో మరి మనం చెప్పగలం, నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు అన్నారు. ఆ మాట అడిగినప్పుడు మరి నేను మరి నా ఆత్మీయ స్థితి నేను ఎరిగిన వాడిని కావని నేను చెప్పిన సమాధానం, నేను మాత్రం నరకానికి వెళ్తానని సమాధానం ఇచ్చాను. ఎందుకంటే నా యొక్క పాపం జీవితం దౌర్భాగ్య స్థితి ఆయన్ని అవమానిస్తూ ఆయన్ని మేలు పొందుకున్న వాడిని, మరి ఆ నా జీవితం నేను ఎరిగిన వాడిని కనుక మరి నేను చెప్పాను మాట, మరి నేను నరకానికి పోతానన్నా. మరి నా యొక్క ఆత్మీయ స్థితి నేను ఎరిగిన వాడిని, ఏమాత్రము ప్రభు మోహన్ కనుక లేనని నరకానికి వెళ్తానని సమాధానం చెప్పాను. మరి అన్న అప్పుడు కొన్ని మాటలు ప్రభు మాటలు చెప్పారు బలపరచాలని. ఎందుకంటే నేను లోకంలో ఉన్నాను కాబట్టి, పడిపోయి ఉన్నాను కాబట్టి మరి ప్రభు ఎరిగిన బిడ్డలు ఆ సమయంలో మరి ప్రభు విషయాలు చెప్పడానికి ఆసక్తి కలిగి ఉంటారు కాబట్టి అన్న చెప్పారు. అదే సమయంలో మరి అన్నకి ఏదో ఒక ఫోన్ కాల్ వచ్చి మంత్రి విషయాలు సంథింగ్ ఏదో కేసు విషయాలు వచ్చినప్పుడు అడగడిగా మరి అన్న ఆ మాటలు అందరికీ వెళ్ళిపోయారు, అన్న మాటలు అడిగి వెళ్ళిపోయారు. తర్వాత మరి నా జీవితంలో జరిగిన సిచ్యువేషన్ అప్పటి వరకు మరి సాయంత్రంగా ఇంట్లో మరి నా భార్య నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరు వాళ్ళ ముగ్గురు కలిసి ప్రార్థన చేసుకుంటా ఉంటే నేను మంచం మీద పడుకుని ఫోన్లో ఆన్లైన్లో ప్యాకెట్ ఆడుతూ ఉండేవాడిని. మామూలుగా కాదు, ఆన్లైన్లో మరి వేలుకు వేలు లక్షకి లక్షలు ఇష్టాంతరంగా ఆడేవాడిని. ఒక్కొక్కసారికి 20,000 30,000 అట్లా బెట్టింగ్ కట్టి ప్యాకెట్ ఆడేవాడిని ఆన్లైన్లో. వాళ్ళేమో నా కార్ దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని, నేనే మంచం మీద పడుకుని ఆ ప్యాకెట్ ఆడుతూ ఉండేవాడిని. మన భార్య ఏమో పిల్లలు పిలిచి డాడీని ప్రార్థన చేసుకున్నారు అమ్మని పిలుస్తూ ఉన్నప్పుడు మీరు చేసుకోండి నష్టాలే అన్న సందర్భం. మారుమూల సందర్భంలోకి వచ్చాను, ప్రభువును అంగీకరించాను, లోకానుసారంగా తీసుకున్న నన్ను మరి నేను అలాంటి సమాధానం చెప్పేవాడిని. వాళ్ళేమో మరి నాకు వరకు భారంగా ప్రార్థన చేస్తూ ఉండేవారు, నేనేమో ఒక్కరోజు ఆదివారం వస్తే ఈ కోడి పందానికి ప్యాకెట్కి వెళ్ళేవాడిని. వాళ్ళేమో మరి నా భార్య ఇద్దరు పిల్లల్ని వేసుకుని మందిరానికి ఒక్కటే బస్సు ఎక్కి మరి ఇక్కడ నుంచి దాదాపుగా 20 కిలోమీటర్లు మా చర్చి మేముంటున్న గృహం నుండి 20 కిలోమీటర్లు బస్సు ఎక్కి ఒక్కటే మరి అక్కడి నుంచి బెసరికిలో దిగి బెసరికి నుంచి మరి నడుచుకుంటా ఆ మందిరానికి వెళ్ళే పరిస్థితి ఏమాత్రమో మరి నాకు తెలియలేదు. అవి నాకు ఏమాత్రమో గ్రహింపలేని పరిస్థితిలో లోకంలో పడిపోయి ఉన్నాను. వాళ్ళు మాత్రం నాకు ప్రార్థన చేస్తూ ఎంత మరి మందిరాన్ని సావాసాన్ని విడవకుండా కొనసాగిస్తున్న పరిస్థితుల్లో ప్రభు మరి నాకు ఆ దినాల్లో మరి నా భార్య ప్రార్థన వలనో మరి ఆయన విశ్వాసం వలనో ఏమాత్రం నన్ను గద్దించినప్పటికీ లేదు. కానీ మరి కోడి పందాల విషయాల్లో ఎక్కువ ఎక్కువ మార్లు మరి వెళ్ళకూడదు, అది దేవునికి విరుద్ధం అని అనేక మార్లు గద్దించారు. అయినా సరే మరి ఫ్రెండ్స్ వల్ల ఏమాత్రము నేను దాన్ని లెక్క చేయలేదు. మరి ఇష్టం విడిగా మరి కార్లు కాదు, ఆ టైంలో ఏమున్నా అమ్మేసేవాడిని, అంత బలహీనంగా మరి లోకంలో పడిపోయాను. నా భార్య ప్రార్థన వల్ల మరి మరి డైలీ పోర్షన్ గా వాకింగ్ చదువుకుంటూ ఉంటేవాళ్ళం. మరి వాళ్ళు చదువుతున్న ఒక రోజుకు మా మాట ఈ లోకా సువార్త 13వ అధ్యాయము డైలీ పోర్షన్ గా చదువుతున్నాం. మరి ప్రభు ఆ దినాన మరి నాతో మరి నన్ను గద్దిస్తూ మరి అన్న అడిగిన మాట జ్ఞాపకం ఉండి మరి ఆ మాట నాకు మరి ఆ ప్రభు వైపును సొంత రక్షకునిగా మారు మనసు అనుభవానికి బాప్తిజం తీసుకున్న నేను సొంత రక్షకును అంగీకరించడానికి ఆయన మాట్లాడుతున్న మాట మరి నన్ను ఎంతగానో పట్టుకుంది, నన్ను ఎంతగానో గద్దించింది, నన్ను ఎంతగానో సరిచేసింది. ఆయన ఏమన్నాడు, లోకా సువార్త 13:6-9 ఆ సందర్భం మీరు అందరూ ఎరిగిన వాళ్ళే అనేక మార్లు విన్న మాటే. మరి దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలతో చెప్పాను. ఏంటంటే నా వలన మరి ఎలా వ్యర్థమైపోవాలని, మరి కుటుంబం మరి నా వల్ల ఉపయోగం లేదంట, నా వల్ల ఏమాత్రము నా ఉపయోగం లేదంట, మరి నన్నైతే పుష్కలంగా పెంచాడు, ఏమాత్రము ముక్కొంకర మూతొంకర లేకుండా నేను అడిగిన అన్ని ఇచ్చాడు. నా జీవితంలో ఫలింపు లేదు, నా జీవితంలో ఏమాత్రమో దేవునికి మహిమకరంగా లేను, నన్నైతే పుష్కలంగా ఏపుగా పెంచాడు, నా వల్ల ఉపయోగం లేదు. దీన్ని ఈ భూమికి ఎలా వ్యర్థమైపోవాలని అన్నప్పుడు మరి ప్రభు నాతో మరి మాట్లాడిన మాట, మరి నా పక్షంగా మరి నా కొరకు సిలువలో రక్తం కార్చిన ప్రభు, నా కొరకు సిలువలో మరి శరీరం చేల్చబడిన ప్రభు, ప్రభు యేసు క్రీస్తు వారు మరి తండ్రి దగ్గర విజ్ఞాపనకర్తగా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. వాడు ఫలించినా సరే లేని ఎడల నరికించేమను. మరి ఈ సంవత్సరం నాకు సమయం ఇచ్చారు, ఈ సంవత్సరమే ఈ నెలే ఈ గంటే ఈ దినమే నాకు సమయం ఇచ్చినట్టు ప్రభు నాతో మాట్లాడారు. ఆ దినమే ప్రభుని సొంత రక్షణకు అంగీకరించి ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలని, ప్రభు కొరకు మరి యథార్థంగా జీవించాలని, మరి లోక సంబంధమైన విషయాలు అన్నిటినీ విడిచిపెట్టి ప్రభు కొరకు జీవించాలని కమిట్మెంట్ తో ప్రభు ఆ మాట చేత నన్ను గద్దించి సరిచేసిన దేవుడు. నీ ముందు ఒక గంట ఉంది, నీ ముందు ఒక నెల ఉంది, నీ ముందు ఒక సంవత్సరం ఉంది. నువ్వు పొందుకున్న రక్షణ ఎలా వ్యర్థమైపోవాలను, నువ్వు ఫలించకపోతే నరికి వేస్తానని నా జీవితంలో ఆశ్చర్యకరాలు చేసిన ప్రభు నాతో గద్దింపుగా మాట్లాడినప్పుడు మరి నాకు సరిదిద్దుకోవడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు. మరి ఆ దినాల్లో నేను ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించి ఆ మాట చేత కట్టబడి ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలన్న ఆశ కలిగినప్పుడు అలా ప్రభు వైపు జీవిస్తున్నా. మరి నేను మనీకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడినో, మరి కోడి పందాలు లోక సంబంధమైన జీవితాల్లో మరి ఇష్టానుసారంగా జీవిస్తూ కారుతో సహా ఎన్నో లక్షలు పోగొట్టాను ఈ కోడి పందాల్లో. అలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చే, డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చే నేను మరి ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు వైపు తిరుగుతున్న సమయంలో ప్రభు నాకు పెట్టిన మరి పరిచర్చిన సందర్భము ఈ మత్తయి సువార్త 18వ అధ్యాయం చదువుతున్నప్పుడు ప్రభు నాతో సూటిగా మాట్లాడారు. నేనైతే డబ్బుకి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చామండి, నాకు ఆశ అలాంటి మరి పేతురు గారు ప్రభుని అడుగుతారు కదా, ఎస్ ప్రభు అని సహోదరుడు తప్పు చేస్తే ఎన్ని మార్లు క్షమించాలని అడిగినప్పుడు మరి ఆ సమయాల్లో నాకు నా సహోదరుడు ఒక 50,000 ఇవ్వాలి. 50,000 ఇవ్వాల్సి వస్తే నేను అతను అడిగాను ఇస్తానని చెప్పి ఫోన్లు కూడా తీయకుండా ఉన్న పరిస్థితుల్లో మరి రెక్లెస్ సమాధానం చెప్తున్నప్పుడు మరి నేనేం చేశానంటే సరే అరే బాబు ఇలా అయితే స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను, నువ్వు వచ్చి వాళ్ళకి ఇద్దామని చెప్పి అన్నాను. అతను పోలీస్ కాదు అయినప్పటికీ చెప్తానన్నాను. సరే మనవాడు ఏం చేశారంటే ఆయన సమాధానం చెప్పట్లేదు. నేను పరమడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి ఇలా నాకు ఒక అతను అమౌంట్ ఇవ్వాలి, ఇవ్వట్లేదు, రెక్లెస్గా మాట్లాడుతున్నాడు, సమాధానం చెప్పట్లేదు అన్నప్పుడు అతను పిలిపించారు. నేను ఆ రాత్రి ఏదైతే కంప్లైంట్ ఇచ్చానో రాత్రి వచ్చినప్పుడు ఈ సందర్భం చదివాను మత్తయి సువార్త 18వ అధ్యాయము మరి 22 నుంచి ఆ వచనాలు ఉంటాయి. ఆ సందర్భము మరి సహోదరుడు తప్పుదం చేసిన ఎలా నిన్ను మార్లు మరి క్షమించాలని పేతురు ప్రభుని అడిగినప్పుడు ఆయన చెప్తున్న సమాధానం. ఆ సందర్భం చదువుతున్నప్పుడు ప్రభు నన్ను గద్దించారు. నిజమే నేనైతే డబ్బుకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని, అలాంటి విషయాలు నన్ను గద్దించినప్పుడు మరి ఆ దాసుని ఆ యజమాని క్షమించి ఆ అప్పుని మరి విడిచిపెట్టినప్పుడు మళ్ళీ ఈ దాసుడు ఎవరికో అప్పుని అప్పించి వాడిని హింసించిన సందర్భం చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో నాకు ప్రభు నన్ను గద్దిస్తున్నారు. మరి యూజ్లెస్ లో నువ్వు ఎన్నో మరి లోక సంబంధమైన పాపాలు చేస్తే నిన్ను క్షమించాను, ఎన్నో మరి భయంకరమైన తప్పులు చేస్తే నిన్ను క్షమించాను, నీ దాసుని నువ్వు క్షమించలేవా అనే మాట నన్ను గద్దించినప్పుడు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చే డబ్బుకి ఇచ్చే నేను, కార్లు సైతం మరి కోడిపందలకు అమ్ముకున్న నేను, మరి ప్రభు గద్దింపుతో నా సహోదరుడికి మరి నేను ఇచ్చిన 50,000 ఆ దినం నుంచి మళ్ళీ ఆ సాయంత్రం నైట్ స్టేషన్ ఫోన్ చేశారు బ్రదర్ మరి అమౌంట్ ఇస్తా కానీ వచ్చాడు రమ్మని ఫోన్ చేస్తే మరి ఈ ఆ రాత్రికాల సమయంలో నేను ప్రభు గద్దింపుకుని నాతో మాట్లాడిన మాటను బట్టి ప్రభు కొరకు మరి కమిట్మెంట్ తీసుకున్న వాడిని నమ్మకంగా జీవించాలని ఆశపడిన వాడిని ఆ దినము నుండి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అతనితో మాట్లాడటం మానేశాను. అతనితో మరి ఫోన్లో మరి ఎత్తుడు మానేశాను. అతని డబ్బులు ఈ రోజు కూడా మరి ఆయన్ని ఒకమారు కూడా అమౌంట్ అడిగిన పరిస్థితి లేదు. ఒకరోజు కూడా మరి ప్రభు ఆ గద్దింపు చేత ఆయన ఏమాత్రము మరి ఆ అమౌంట్ అడగలేదు. ఆయన ఆయన నన్ను గద్దించిన మాట నీ దాసును క్షమించలేవా అన్న మాటని మరి ఆ మాట చేత నేను ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చే డబ్బుకి ఆయన ప్రభు మరి నన్ను గద్దించి నా సహోదరుడిని మాత్రం ఇంతవరకు అడగలేదు. ప్రభుకి ఇష్టమైతే ఇస్తారన్న ఆ సాక్ష్యం మరి ఎంతగానో మరి ప్రభు మాట అంత గద్దింపుగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో మరి ప్రభు నన్ను దినదినము ఆత్మీయంగా బలపరుస్తున్నారు. నేను మరి 2011 బ్యాచ్ కాన్సిల్కి సెలెక్ట్ అయ్యాను. మరి ప్రభు మరి నా గతంలో నాకు చాలా అవమానకరంగా ఉంది. నా ప్రస్తుతం నా జీవితం మరి నాకు ఆశీర్వాదకరంగా ఉంది. నా భవిష్యత్తు మరి దేవునికి భయంకరంగా ఉండాలని ఆశపడుతున్నాను. నా 2011 బ్యాచ్ మరి నేను నా కొరకు ప్రభు చేసిన మేలులు, మరి ఆయన నాకు ఇచ్చిన గొప్ప రక్షణ, మరి ఆయన నాకు ఇచ్చిన ఆత్మీయ స్థితి, మరి నేను పొందుకున్న ఇంత గొప్ప రక్షణ, మరి నాతో పాటు పరిగెత్తిన సహోదరుడు, నాతో పాటు ఉద్యోగం చేస్తున్న నా సహోదరుడు, నాతో పాటు ట్రైనింగ్ పోయిన నా సహోదరుడు, మరి నాతో పాటు మరి పరిగెత్తిన నా సహోదరుడు కూడా మరి నేను పొందుకున్న ఉచిత రక్షణ, నేను పొందుకున్న మరి ఆయన ఆత్మీయ స్థితిని పొందుకోవాలని, ప్రభు నేను లోకానుసారంగా జీవించి ప్రభుకు అవమానంగా జీవించిన నన్ను ఆ బ్రతుకుని ప్రభు మరి నా దౌర్భాగ్య స్థితిని క్షమించి నాకు ఉచితంగా ఇచ్చారు, ఉచితంగా ఆత్మీయ స్థితిని ఇచ్చారు, ఉచితమైన రక్షణ ఇచ్చారు, ఆయన ఉచితంగా నా బ్రతుకులో అనేక మేలు చేశారు, నేను పొందుకున్న మేలులు, నా జీవితం ఆశ్చర్య కార్యాలు, ఆ గొప్ప రక్షణ నా సహోదరులు కూడా పొందుకోవాలని 2011 బ్యాచ్ పట్ల మరి ఆయన నడిపింపును బట్టి ప్రతి వారము మరి బుధవారము ఉపవాసపడిగా మేమందరం నా సహోదరుల ఇళ్లలో దోహాలు కూడుకుని ప్రభు మరి మా జీవితాల్లో చేసిన ఆశ్చర్య కార్యాలు, మేము గతంలో మరి ప్రభుని ఎదిగిన వారిని గతంలో పడిపోయి కష్టపడిన మా భక్తుల నుంచి మరి ఎస్ఎస్జే ద్వారా ఉద్యోగపడుతూ మరి 2011 బ్యాచ్ లో ప్రతి బుధవారము కూడుకుని గృహాల్లో ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలని ఆశపడుతున్నాం. ఈ 2 నెలల నుంచి పంచర్య మరి ఎస్ఎస్జే ద్వారా మేము బలపడుతున్నాం. కాన్ఫరెన్స్ లోకి ఉదయకాల కాన్ఫరెన్స్ లోకి మళ్ళీ రాత్రి 10:30 తర్వాత కాన్ఫరెన్స్ కట్టి 2011 బ్యాచ్ లో ఉన్న 214 మంది మేమంతా మా బ్యాచ్ మేమంతా రక్షించబడాలని ఆశపడుతున్నాం. ఇప్పుడు మరి మా బ్యాచ్ కొరకు ప్రభు మమ్మల్ని ఎంతగానో మేము మరి అనంతపూర్ లో ఉన్న 600 మంది మేమంతా కళ్యాణ్ డ్యామ్ లో ట్రైనింగ్ అయిన వాళ్ళము మేమంతా రక్షించబడాలని ఆయన ప్రణాళికను బట్టి ప్రతి వారము మేము కొనసాగుతున్న బహుమాన ప్రాంతంలో ప్రభు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు. నిజంగానే మరి మనుషులు ఫోన్ చేస్తే ఎవరు వస్తారు, మనుషులు ఫోన్ చేస్తే ఎవరు రారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు ఒక ప్రణాళిక కలిగి మరి దౌర్భాగ్యుణ్ణి ఏమాత్రము ఆయన మహిమకరంగా జీవించిన వాడిని కాదు, ఆయనకి ఏమాత్రము మరి ఆయన మాటకు లోబడిన వాడిని కాదు. మరి నిజంగానే నాకు ప్రతిసారి నేను అనుకుంటున్నవాడిని వయసుతో తారతమ్యం లేకుండా కాలంతో పరిమితం లేకుండా పాపం చేసిన వాడిని డిస్కవర్ చేస్తే మరి ఆదా మొదలుకుని నేనే మొదట పాపనేమో అని అంత వేదంతో ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ప్రభువా నన్ను క్షమించు, మీ నామకు ఎంతగానో అవమానకరంగా జీవించిన వాడిని. మరి ప్రభు ఎందుకనో నన్ను మాత్రము ఎంత దౌర్భాగ్యమో ఆయనకి ఏమాత్రము ఉపయోగపడేవాడిని కాదు, నేను ఎంతో బలహీనుణ్ణి ప్రభు. మరి నాకు ఇచ్చిన సొంత రక్షణ, నాకు ఇచ్చిన ఉచితమైన రక్షణ నా సహోదరుడు పొందుకోవాలని, నాతో పాటు ఉద్యోగం చేసిన వాడు పొందుకోవాలని, నాతో పాటు మరి ట్రైనింగ్ అయిన నా సహోదరుడు మరి మామూలు మనసు రక్షణ అనుభవంలోకి రావాలని ప్రభు మరి నాలో కలిగించిన ఆ ప్రేరేపణ నా సహోదరులు మరి కలిగించి మరి మీ 2011 బ్యాచ్ అంత కూడా మరి నేను ఎంతగానో నేను ఎప్పుడో మరణించవలసిన వాడిని ప్రభువు మరి ఆయన ప్రణాళిక బట్టి నిలబెట్టారు. 2011 బ్యాచ్ మేమందరూ రక్షించబడాలని ఆశపడుతున్నాం. ప్రతి వారము మానకుండా 2 నెలల నుండి ఉపవాస ప్రార్థన మా గృహాల్లో జరిగిస్తున్నాం. మరి యవనస్తులుగా ఉన్నాం, మరి ఇప్పటికే మా బ్యాచ్ లో ఇద్దరు మరణించి కూడా ఉన్నారు. ప్రభువుని ఎరగకుండా మరణిస్తే ఎంత భయంకరమైన పరిస్థితితో అది ఎరిగిన వారము మరి నా సమాజంలో అందరూ కూడా రక్షించమని మారుమని అనుభవానికి రావాలని మరి దయచేసి మీరు మా యొక్క 2011 బ్యాచ్ లో ఉన్న మేము అందరం ప్రభువుని ఎరిగి ఆయన కొరకు నమ్మకంగా జీవించాలని, ఆయన కొరకు యథార్థంగా జీవించాలని మరి మీ వ్యక్తిగత ప్రార్థనలోను మీ సహవాస ప్రార్థనలోను మా బ్యాచ్ అంత రక్షించబడి మరి ప్రభువుకి నమ్మకంగా లోకంలో పడిపోకుండా ప్రభువుకి నమ్మకంగా జీవించి కుటుంబం కట్టబడి మరి అందరూ మరి ప్రభువు రాజ్యంలో చేరే వరకు కూడా మేమందరం బలపడాలని, ప్రతి ఒక్కరు దక్షిణ మారుమూ రావాలని వ్యక్తిగత ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మరి ప్రభు మరి ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నారు. ప్రభు మరి ఉదయకాల సమయంలో మన రక్షణ సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి సహాయం చేసే విధానం అంటుంది బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఈ రక్షణ సాక్ష్యాన్ని అందరికి వందనాలు.
ఉదయకాల సమయంలో మన సోదరుని యొక్క రక్షణ సాక్ష్యాన్ని మనం విన్నాం. మరి తన సాక్ష్యాన్ని కాపాడుకొని ప్రభు కొరకు చివరి వరకు నమ్మకమైన సాక్షిగా జీవించినట్లుగా ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన వృధా కావు, తన భార్య ప్రార్థన వృధా కాలేదు, కుటుంబ సభ్యుల ప్రార్థన వృధా కాలేదు. కనుక మన కుటుంబంలో ఎవరైనా మారు మనసు రక్షణ అనుభవంలోకి రాకపోతే అది ప్రభుకి అసాధ్యం కాదు, అది ప్రభు చిత్తం. కనుక మనం ప్రార్థన చేస్తే తప్పక ప్రభు మన కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయన ఆకర్షించుకుంటారు. మనం ప్రార్థన చేద్దాం. అలాగే 2011 బ్యాచ్ కానిస్టేబుల్స్ కొరకు వారు తోకలాడుతూ ఉన్నారు. మరి మనం కూడా మన స్నేహితుల పట్ల మన బ్యాచ్ పట్ల భారం కలిగి ఉండాలని ప్రార్థన చేసుకుందాం. విన్న సాక్ష్యాన్ని బట్టి సోదరుడు నెహమ్య కొరకు ఆయన బ్యాచ్ కొరకు ప్రార్థన చేద్దాం. మల్లేశ్వరి సిస్టర్ ఉన్నారమ్మా?
ప్రైజ్ లో అండి, ఉన్నానండి.
అమ్మా ప్రార్థన చేయండి.
సరే ప్రార్థన చేస్తాను. స్తుతి 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 స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు మహాగణుడు మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు లెక్కలేని స్తుతి స్తోత్రనాయన. ప్రభా పాపలు మలుపులు అని మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచావు దేవా, నీకు వందనాలు స్తోత్రనాయన. అయ్యా నాయన మీ కృప మా పైన ఎంతగా ఉందినా ప్రభా, మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచేయా, మా పడకల నుంచి లేపినాయన. అయ్యా ఉదయ కోసం నాయన కాపురు ఏ విధంగా నాయన కనిపెట్టుకున్నాడో మమ్మల్ని కాన ఉదయ కాలస్వాములన మా పడకల నుంచి లేపినా ప్రభా. అయ్యా ఇదిగో నాయన నాయన నా ప్రభా, నీ వాక్యం వినటానికి నా ప్రభా, నీ రక్షణ సాక్ష్యాలు వినటానికి నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచేవు దేవానికి నాయన. అయ్యా మా ముందు ఎంతో మంది నాయన అయ్యా అత్వాక్షులు అయిపోయారు నా ప్రభ, ఎంతో మంది లేరు నా ప్రభ, అయినప్పటికీ నాయన నీ నామాన్ని మహింపరచడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు లెక్కలైన స్తుతి స్తోత్రనాయన. మా గొప్ప దేవుడా నీకు వందనాలు శబ్ది నా ప్రభ, ఈ గురు సార్ని బట్టి నీకు వందనాలు స్తుతిస్తున్నాయన. మమ్మల్ని ఏర్పరిచిన ప్రభా నీకు వందనాలు. మరి నాయన ఇదిగో నా తండ్రి ఉదయ కాల సమయంలో నా ప్రభా నెహేమియాబా మరి నాయన బ్రదర్ బట్టి నీకు వందనాలు స్తుతిస్తున్నాయన. ఆ బిడ్డ రక్షణ సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు స్తుతిస్తున్నాయన. ఎంతగానో నా ప్రభ నాయన అయ్యా చెదిరిపోయినప్పటికీ నాయన అయ్యా నాయన అయ్యా లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ నా ప్రభ నీ బిడ్డ నా ప్రభ లేవనెత్తావు నా ప్రభ. అయ్యా నాయన నిన్ను మహింపరచడానికి ఆ బిడ్డని నాయన నువ్వు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతిస్తున్నాయన. అయ్యా నాయన నీకు వందనాలు. అయ్యా శక్తి చేతనైనా బలము చేతనైనా కాదు కాదు నా ప్రభ నాయన, నీ ఆత్మ చేత నా బిడ్డను కట్టుకున్నావు ప్రభ, నీకు వందనాలు స్తుతిస్తున్నాయన. అయ్యా ఏహో ఇల్లు కట్టింది కట్టువారి ప్రయత్నం వ్యర్థం నా ప్రభ, ఏహో పట్టణాన్ని కావలికైంది కావలికాయని మేలుకునేది వ్యర్థం నా ప్రభ నాయన, నీకు వందనాలు. ఆ బిడ్డను నువ్వు పట్టుకున్నావు నా ప్రభ, నీకు వందనాలు. అయ్యా అయ్యా తల్లి నాయన పాటలు నా ప్రభ, అయ్యా తండ్రి నాయన సహోదరుడు ఎంతగానో నా ప్రభ నా తండ్రి నాయన, ఎంతగానో ఆ బిడ్డని గోదాడినప్పుడు నా ప్రభ దారిపోయినప్పుడు నువ్వు ఆకాశాన్ని చూసిన దేవుడు నా ప్రభ, నువ్వు పట్టుకున్నావు నా ప్రభ బిడ్డ నా ప్రభ. అయ్యా ఆ బిడ్డ ద్వారా ఎంతో మంది ఇంకా రక్షణ పొందాలో నా ప్రభ, అయ్యా ఆ బిడ్డ ద్వారా ఎంతో అయ్యా రక్షణ సాక్ష్యాలు పలకాలో నా ప్రభ, ఆ బిడ్డన నా ప్రభ నువ్వు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా లోకాసువార్తలో నా ప్రభ, అయ్యా 13 అధ్యాయంలో నా ప్రభ నా తండ్రి నా ప్రభ, ఆ బిడ్డ నా ప్రభ ఈ మట్టుకు నాయన 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 ఇదిగో నా తండ్రి నాయన కావిలి వాడు నా ప్రభ, ఇదిగో నాయన ఈ పంటను తీసేద్దాం అన్నప్పటికీ నాయన ఈ సంవత్సరం అన్నా ఉంచు నాయన, ఈ సంవత్సరం అన్నా ఫలించిద్దా అన్నప్పుడు నా ప్రభ నిజంగా ఎన్నో ఇరుకులు వచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు ఎన్నో శోధనలు వచ్చినప్పుడు అయ్యా సాతాను ఎన్నయాక విధాలుగా శోధించినప్పటికీ కానీ నా ప్రభ ఆ బిడ్డను వదిలిపెట్టలేదు నా ప్రభ, ఆ బిడ్డను నా ప్రభ నీ సాక్షిగా రక్షణ సాక్షిగా నిలబెట్టావు ప్రభ. ప్రభా ఈ ఉదయ కాల స్థంలో మా మందు నా ప్రభా నీ పాదాలు ఎదుట నా ప్రభా సాక్షిగా నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతిస్తున్నాయన. అయ్యా అయ్యా రక్షించే భార్యనిచ్చే దేవా నీకు వందనాలు స్తుతిస్తున్నాయన. అయ్యా నీకు వందనాలు స్తోత్రం. అయ్యా అదే రీతిగా నాయన ఆ బిడ్డ ఎంతగానో పశ్చాత్తాపడుతున్నాడు ప్రభా నీకు వందనాలు. తన సహోదరుని నా ప్రభ తన తోటి ఉద్యోగస్తులు కూడా మారాలి నాలాగా సాక్ష్యంగా ఉండాలని నా ప్రభ ఎంతో ఆసక్తిగా ఉన్నాడు ప్రభా నీకు వందనాలు. ఆసక్తి గల ప్రాణాన్ని తిప్పి దేవుడు కామట నా ప్రభ. అయ్యా నెహేమియా బ్రదర్ నీ చేతులు కప్పవేస్తున్నాను ప్రభ, ఆ బిడ్డ ఎక్కడ తొట్టిల్లిపోకుండా నా ప్రభ, ఎక్కడ పడిపోకుండా నా ప్రభ, నీ హస్తంతో నా ప్రభ ఆ బిడ్డను లేవనెత్తండి, నీ సాక్షిగా ప్రతి స్థలంలో నిలబెట్టండి ప్రభు అని కొందనాలు స్తుతి స్తోత్రం తెలుసుకున్నావు నాయన. అయ్యా నీ కొందనాలు స్తుతి స్తోత్రం. అన్ని జనులు ఎలా అల్లరి రేపుతున్నారని నువ్వు సెలవిచ్చిన దేవుడు నా ప్రభ, అన్ని జనులు అల్లరి లేపటం కాదు నా ప్రభ, నీ సువార్త నా ప్రభ అన్ని చోట్ల ప్రకటించాలయ్యా. అయ్యా లాజ్యం లేపిన దేవుడు నా ప్రభ, సాక్షి ఎలా ఉన్నారు నా ప్రభా, మేం కాడు నా ప్రభా, ఈ నిహేమి భద్రకాడు నా ప్రభా, అవన్నీ చోట్ల నీ సాక్షి నిలబెట్టినాయన. తన సహోదరితో నా ప్రభా, అయా తన తోటి నాయన, అయా ఉద్యోగస్తులతో కాడు నా ప్రభా, నిన్ను మహింపరచుకోవాలి నిన్ను ఘనపరచుకోవాలి ప్రభా, నీకు వందనాలు స్తుతిస్తూ తన తన భార్య బిడ్డను దీవించండి ఆశీర్వదించండి, తన రక్త సంబంధులను నా ప్రభా తల్లిదండ్రులను సహోదరులు కూడా దీవించి ఆశీర్వదించాయా, నీకు మహిమ కల బిడ్డలుగా నా కుటుంబంగా ఉండేటట్టు సహాయం చేయండి, నీ రక్షణ సాక్షి అన్నిటికీ వదిలిపెట్టుకుని ఉండేటట్టు సహాయం చేయ నా ప్రభా, నీకు వందనాలు. మన నాయన అదే రీతమయ సజీవి నాయన గ్రూపుల్ని నాయన ఆ సంఘాన్ని కూడా నువ్వు జీవించండి ఆశ్రదించే మిషనరీని దీవించే మరి స్త్రీలను కూడా మీరు దీవించి నాయన, స్త్రీలు కూడా నాయన నీకు నాయన మహింకర ఉండే బిడ్డలుగా స్తుతించే బిడ్డలుగా గణపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి బలపరచమని, మరి ముఖ్యంగా నాయన నీ రక్షణ సాక్షి చెప్పిన బిడ్డ కుటుంబాన్ని చేతులు కప్పగించుకుంటూ ఈ ఉదయ కాలస్వామిలో నా ప్రభ ఇంకా జరగవలసిన కార్యక్రమం ముందుకి నాయన నీ కొమ్ముతో నింపమని ఆదరించమని కనికరించమని నీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు పీరక్షదన్నట్టు బతిలాడి ఎన్నంటే వేడుకుంటున్నాను తండ్రి.